చూసింది సీతాదేవి. 2 నెలల వ్యవధిలో తన ప్రాణాలు ఈ రాక్షసుని చేతులలో పోతాయి. ఈ పాపిష్ఠివారి చేతులలో మరణించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది అనుకుంది. చావాలంటే దారి లేదు. నుయ్యి, గొయ్యి, రాయి, రప్ప, విషం ఏది దొరకదు. ఒక్కటే మార్గం కనిపించింది. జుట్టుముడి విప్పింది, మెడ చుట్టూ బిగించింది. క్షణాల వ్యవధిలో ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో చెట్టు మీద ఉన్న హనుమంతుల వారు చూస్తూ, రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్. అయోధ్యా నగరాన్ని దశరథుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయనకు 3 భార్యల వల్ల 4 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడైన రాముడు భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో అరణ్యానికి రాగా అరణ్యంలో సీతనెవడో రాక్షసుడు అపహరించగా సీతాన్వేషణకు బయలుదేరిన రామలక్ష్మణులు కిష్కింధలో వానరేశ్వరుని కలిసి సీతాన్వేషణ కోసం వానరులను పంపారు. వారిలో హనుమంతుడనేవాడను, రామదూతను ఇక్కడకు వచ్చాను అని కథ చెప్పడం మొదలుపెట్టాడు. జానకీదేవి తలపైకెత్తి చూసింది. తను చూస్తున్నది నిజమో కలగంటున్నదో అర్థం కాలేదు. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని, పైనున్న వానరుడెవడో రామదూతగా వచ్చి ఉంటాడు అనుకుని వానితో మాట్లాడడానికి ఉపక్రమించింది. బ్రహ్మానందంతో హనుమంతుడు క్రిందికి దిగి, అమ్మా, నేను రామ సందేశం తెచ్చిన దూత. వేదవేదాంగిపుజుడైన రాముడు నీ క్షేమం అడిగి రమ్మన్నాడు. ఆ రామలక్ష్మణుడు కమలదళాక్షుడు, పూర్ణచంద్ర వదనులు, దాక్షిణ్య సంపన్నులు, సూర్య సదృశ కాంతిమంతుడు, బుద్ధిలో బృహస్పతుడు. ఈ విధంగా సీతాదేవికి నమ్మకం కలిగించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆవిడికి ఇచ్చి ఆవిడ వద్ద నుండి చూడామని గ్రహించి, అమ్మా, నేను వెళ్ళి వస్తాను. 4 వ్యవధిలో రామలక్ష్మణులతో సర్వ వానర సైన్యము ఇక్కడ దిగుతుంది. లంకను నాశనం చేసి రావణుని సంహరిస్తాడు నీ భర్త అని ధైర్యం కలిగించాడు. చెట్టు మీదకి నడిచాడు. ఒక క్షణం ఆలోచించాడు. ఈ రాక్షసులు సామ మార్గాన దారికి రారు. వీరితో యుద్ధం సాగాలి. యుద్ధం చెయ్యాలి అంటే లంకానగరంలో అంగబలం ఎంతుందో, ఆయుధ బలం ఎంతుందో తెలుసుకోవాలి. దీనికి ఏమిటి మార్గం? ఒక్కటే మార్గం. అశోకవనాన్ని ధ్వంసం చేసినట్లయితే కోటలోకి తీసుకువెళ్లి శిక్షించడానికి ప్రయత్నిస్తారు అనుకుంటూనే అశోకవనంలోని చెట్లన్నీ ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. వార్త రావణుడికి అందింది. రాక్షసులను ఒకరి వెంట ఒకరిని పంపుతున్నాడు. వస్తున్న ప్రతి రాక్షసుణ్ణి తోకతో చుట్టి సముద్రంలోకి విడిచిపెడుతున్నాడు. చెట్టు చివరికి గచ్చంతరం లేక రావణుని కుమారుడైన అక్షకుమారుడు కూడా వచ్చాడు. వాడిని అదే దారిని పంపడంతో రావణుడు తన పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తును పిలిచి, నాయనా, సావధానంగా సాగించాలి యుద్ధం. వాడెవడో సామాన్య వానరుడు కాదు. ఇదివరలో మనం ఎందరో వానరులను ఎరుగుదాం, కానీ వీడు వారందరికంటే అతీతుడిగా కనిపిస్తున్నాడు అని బాగా వాడికి వివేకం కలిగేటట్లు చేసి పంపించాడు. వచ్చిన ఇంద్రజిత్తు హనుమంతుని చూశాడు. హనుమంతుడు ఇంద్రజిత్తుని చూశాడు. ఒకరి శక్తి ఒకరికి అర్థం కావడంలే. జీవితంలో ఏనాడు తన బాణానికి తిరుగులేదనుకున్న ఇంద్రజిత్తు ఎన్ని బాణాలు వేస్తున్నా హనుమంతుడి మీదకి రావడం లేదు. ఎంతమంది వచ్చినప్పటికీ ఈ రకమైన యుద్ధ నీతిని హనుమంతుల వారు చూడలేదు. కొంతసేపటికి ఆలోచించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించి హనుమంతుని తీసుకుని వెళ్ళి కొలువు తీర్చి ఉన్న రావణుని ముందు నిలబెట్టాడు. చూశాడు రావణుడు. సింహాసనం మీద ఉన్న రావణుని చూసేసరికి హనుమంతుల వారికి ఆశ్చర్యం కలిగింది. ఔరాహో రూపమహో ధైర్యమహో సత్వమహో ద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి రూపవంతుడు, ఏమి ధైర్యం, ఏమి సత్త, సర్వలక్షణ లక్షితుడైన ఈ రావణుడు పరదారాపహరణం అనే అధర్మం ఒక్కదానికి లొంగకుండా ఉన్నట్లయితే ఎంత గొప్పవాడయ్యేవాడు అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉండగానే రావణుడు తన ప్రక్కనన్న మంత్రి వైపు తిరిగి, వీడి కథ ఏమిటో కనుక్కోండి అన్నాడు. హనుమంతుల వారు విషయం చెప్పారు. రావణ, నీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది వాలి. ఆ వాలిని ఒకే ఒక్క బాణంతో నేలకూల్చిన రామభద్రుని దూత. మర్యాదగా ఆయన భార్యను ఆయనకు అప్పగించి శరణు వీడు అంటుంటే రావణుని కన్నులలో చింతనిప్పులు రేగాయి. రే, వీడి తలకాయ తీసేయండి రా అన్నాడు. అప్పుడు విభీషణుల వారు లేచి, అన్నయ్య, వచ్చినవాడు రాయబారి, దూతను చంపడమో అనేది రాజనీతి కాదు. ఏదో చిన్న శిక్ష వేసి పంపించాలే కానీ దూతలను సంహరించడం ఏ నీతిశాస్త్రమో అంగీకరించదు. అనగానే వానరాలకు అతి ప్రీతిపాత్రమైన వాడి వాలాన్ని తగలబెట్టండి అన్నారు. నలుగురు రాక్షసులు హనుమంతుణ్ణి పట్టుకుని నాలుగు రోడ్ల కోడలలోకి తీసుకువచ్చి నిలబెట్టి ఈ వానరుని తోకకు గుడ్డలు చుట్టి తగలబెట్టండి అని దండోరా వేశారు. అంతే లంకానగరంలోని మొత్తం పాత వస్త్రాలన్నీ తీసుకొచ్చి ఆ తోకకు చుట్టబెట్టారు, నూనె పోశారు, అంటించారు. ఒక్కసారి తోక వైపు తిరిగి చూశాడు, మండుతోంది. ఈ వార్త అశోకవనంలో ఉన్న అమ్మవారికి అందింది. అందగానే ఆవిడ తను కూర్చున్న చెట్టు కిందనే పద్మాసనం వేసి కనులు మూసి ఒక్కమారు భర్తను ధ్యానించి, యద్ది అస్తి పతి శుశ్రూష, యద్ది అస్తి చరితం తపః, యది చాస్తి ఏకపత్నీత్వం శీతోభవ హనుమతః, ఓరి అగ్నిహోత్రుడా, నా పాతివ్రత్య నిష్ట సడలనది అయితే, నా రాముడు ఏకపత్నీవ్రతుడే అయితే, నా తపఃఫలం ఇంకా మిగిలి ఉంటే హనుమంతుడి తోక మీద వేడి గాలి తగలడానికి వీల్లేదు. ఇక్కడ అమ్మవారు ఈ మాట అన్నది. మండుతోన్న అగ్నిహోత్రుడు పైకి మంటలా కనిపిస్తున్నాడే తప్ప హనుమంతుడి తోకకి చురుకు కూడా తగలడం లేదు. చూశాడు హనుమంతుడు. ఇంత తనకు ఉపకరిస్తున్న అగ్నిహోత్రుడికి ఏదో ప్రత్యుపకారం చేయాలి అనుకున్నాడు. అగ్నికి చేసే ఉపకారమేముంది, కొన్ని కొంపలు అంటేంచడం. ఆ పరశురామ ప్రీతి చేస్తే అగ్నిహోత్రుడు సంతోషిస్తాడు అనుకుని మండుతున్న తోకతో లంకానగరంలో ఉండే కొంపలన్నిటికీ నిప్పుముట్టించడం మొదలుపెట్టాడు. మంటలు రేగుతున్నాయి, ఆర్తనాదాలు చెలరేగుతున్నాయి. ఒక్క విభీషణుని ఇల్లు మాత్రం విడిచిపెట్టి మిగిలిన అన్నింటికీ నిప్పుముట్టించి సముద్ర తీరానికి చేరి తోక దానిలో ముంచి తిరుగు ప్రయాణం కట్టి ఆవలి ఒడ్డున ఉన్న జాంబవదాదులను చేరి, దృష్టా సీతా, చూశాను సీతను అంటూనే వారందరినీ వెంటబెట్టుకుని కిష్కింధకు చేరి రామభద్రుని సమీపించి, రామచంద్ర, లంకానగరంలో అశోకవనంలో మబ్బు కమ్మిన చంద్రరేఖలా ఉన్న జానకీదేవిని దర్శించానయ్యా, రావణ సంహారం చేసి అమ్మవారిని తీసుకురావాలి అని హనుమంతుడు అనగానే సుగ్రీవుడు రామచంద్రుని వైపు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు రామభద్రుడు, సుగ్రీవా, ఇంకా ఆలస్యం దేనికి, తక్షణం విజయ ముహూర్తం ఇప్పుడే మనకు కనిపిస్తోంది, సైన్యాలను నడిపించు, అక్కడ నుంచి లంకలో అడుగుపెట్టి రావణ సంహారం సాగించాలి. అంతే అన్నాడు. సుగ్రీవుని ఆజ్ఞతో సర్వ వానర సేన లంకానగరాభిముఖంగా సాగుతోంది. ఇది సుందరకాండ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సైన్యాన్ని యుద్ధ సన్నాహాలతో సాగించడానికి ఆజ్ఞాపించిన అనంతరం రామభద్రుడు హనుమంతుని గాఢంగా ఆలింగనం చేసుకుని, ఇంతటి అద్భుతమైన కార్యాన్ని నువ్వు తప్ప సాధించగలవాడు లేడు. వాయువో వైనతేయుడు తప్ప సముద్రాన్ని దాటడం అనేది ఊహించతగింది కాదు. ఇంత ఘనకార్యాన్ని సాధించిన నీకు ఈ గాఢాలింగనం గంట నేను ఇవ్వగలిగిందేమీ లేదు అని రెండు మూడు క్షణాలు ఆగి, మారుతి, లంకానగరంలోని కోట, దాని నిర్మాణ విశేషాలు ఏమి? రామభద్ర, లంకానగరానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు, ఇనుముతో నిర్మించిన మహాపరిఖల్, ఆ ద్వారాలకు అటు ఇటు గోడల మీద బండరాళ్లను విసిరే యంత్రాలు, కోట గోడల మీద శతఘ్నులు, చుట్టూరా శతఘ్నులు ప్రయోగించే రాక్షస వీరులు, కోట గోడని ఆనుకుని అగర్త, అగర్తల మీద సంక్రాంతాలు, ఈ వంతెనలకు ఇరువైపులా గృహాలలో యంత్రాలు, శత్రుభీతి కలిగిందో ఈ సంక్రాంతాలు ఎత్తేస్తారు, నిసర్గమైన జలదుర్గం, వనదుర్గం, శూలహస్తులు, ఖడ్గపాండులు అప్రమత్తులై రక్షణలో ఉంటారు, నాలుగు ద్వారాలలో భీకరాకారులైన రాక్షసులు వేల సంఖ్యలో నిలబడి ఉంటారు. అయితే ఈ అగర్తల మీద ఉన్న వంతెనలని నేను ధ్వంసం చేశాను, పరిఖలు నేలగూల్చాను, ప్రాకారాలు పడగొట్టాను, వారి సేనలో ఒక భాగాన్ని యమపురు చేర్చారు. ఇక మన సైన్యంలో మైంద ద్విధ నల నీల పనస జాంబవద అంగదాదులు చాలు లంకానగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి అన్నాడు. అనగానే రాముడు, సుగ్రీవుని వైపు తిరిగి, వానరేశ్వర, సూర్యభగవానుడు ఆకాశ మధ్యానికి చేరాడు. ఇది విజయ ముహూర్తం, యాత్రకు సుముహూర్తం. నడిపించు సైన్యాన్ని. అదిగో మీ సేనాపతి నీలుడు. ఆయన శత సహస్ర సేనతో అగ్రభాగాన ఉండాలి. వారు దారి ఏమీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూస్తారు. శీతల జలాలు, స్వాదు ఫలాలు దొరికే వనాల మీదుగా యాత్ర సాగాలి. శత్రువు మన దారికి అంతరాయం కలిగించకుండా మహావృక్షాగ్రాలు ఎక్కి చూస్తూ ముందుకు నడుస్తూ ఉండాలి. ఇక గజ గవయ గవాక్షులు వేల సేనతో వెనుక నుంచి రావాలి. ఆ వెనుక ఋషభ, గంధమాదన, దుర్ధర్షులుండాలి. సేనా మధ్యంలో హనుమంతుడు, అతనితో నేను, నా వెనుక అంగదుడు, లక్ష్మణుడు. వారి వెనుక భల్లూకాధిపతి అయిన జాంబవంతుడుంటాడు. అనగానే సుగ్రీవుడు తన సైన్యం వైపు చూశాడు, రాముని వైపు తిరిగాడు. అంతే, రామాజ్ఞ ప్రకారం యాత్ర సాగుతోంది. లక్ష్మణ సుగ్రీవులు దారి చూపుతున్నారు. హర్షధ్వానాలతో భల్లూక వానర సేనలు సాగుతున్నాయి. గగన మధ్యాహ్న సూర్య చంద్రుల వలె సేనామధ్యంలో రామలక్ష్మణులు వెలుగుతున్నారు. నేల ఈనినట్టు వానర సేన సాగుతోంది. సాగి 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 సాగర తీరాన వానర సేనతో రాముడు విడిది చేసిన వార్త విన్నాడు రావణుడు. తన మంత్రిమండలనంతటినీ సమావేశపరిచాడు. ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. అందరూ యుద్ధానికి సిద్ధం కావాలని అన్నారు. కాని విభీషణుడు మాత్రం, మనం చేసేది మర్యాద కాదు, రాముని వంటి మహావీరునితో సంగ్రామం సామాన్య విషయం కాదు, పైగా మనం అధర్మానికి ఒడిగట్టాం అంటుంటే రావణుడు, విభీషణ, నువ్వు నీతి బోధించవలసిన అవసరం నాకు లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అంతే విభీషణుడు తన మంత్రులతో గగనవీధిని వచ్చి సముద్రాన్ని దాటి ఆకాశ వీధిలో నిలబడ్డాడు. మేఘసమాన దేహంతో, వజ్ర సదృశ్యమైన గదతో, రత్నాభరణ భూషితుడై విభీషణుడు రాముని చూస్తూ అభయం వేడాడు. అప్పుడు రాముడు తన చుట్టూ ఉన్న అంగద జాంబవంత సుగ్రీవాది యోధులందరినీ విభీషణునికి అభయం ఇవ్వడమా మానడమా అని అడిగాడు. ఒక్కరూ విభీషణుని చేరదీయడానికి అంగీకరించలేదు. రాముడు హనుమంతుని వైపు తిరిగాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, ప్రభు, పెద్దల అభిప్రాయాలతో భేదించాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ వాస్తవం చెప్పవలసి వస్తే నీ శక్తి తెలిసినవాడు ఆఖరి క్షణంలో తన అన్నగారిని విడిచి వచ్చాడు అంటే నిస్సంకోచంగా మనం వానికి శరణు ఇవ్వవచ్చు అన్నాడు. రాముడు హనుమంతుని అభిప్రాయాన్ని అంగీకరించి విభీషణునికి శరణిచ్చాడు. 3 రోజులు గడిచాయి. సాగరాన్ని లంఘించడం ఎలాగో ఎవరికీ తెలియడం లేదు. సాగర తీరాన దర్భలు పరిచి పూర్వదిశాముఖంగా తిరిగి ప్రణామం చేసి, లక్ష్మణ, ఈ సముద్రుడు మన ప్రార్థనలకు లొంగి వచ్చేటట్టు లేడు. లోకాన్ని పీడించేవారికి దండనీతియే శరణ్యంగా కనిపిస్తోంది. నా కోదండం తీసుకురా, ఆగ్నేయాన్ని సంధించి ఈ నీరంతా ఇంకగొట్టేస్తాను అంటుంటే లక్ష్మణుడు, అగ్రజ, ఈ క్రోధాగ్నిని ఉపసంహరించి సాగరుడే నీ దర్శనానికి రాగలడేమో చూద్దాం అంటున్నా రాముని కన్నులలో ఎర్రనీరు ప్రవహిస్తూనే ఉంది. అప్పటికి సముద్రుడు అధిష్టాన దైవత్వ రూపంతో ఎదురుగా వచ్చి, రామభద్ర, ఈ వానరవీరులలో నలుడనేవాడు విశ్వకర్మ కుమారుడు. వాడు సేతు నిర్మాణంలో చాలా ఘటుకుడు. అతని చేత ఈ సాగర జలాలకు సేతువు నిర్మాణం చేయించి దీనిమీదుగా మీరందరూ వెళ్ళవచ్చు అంటుంటే రామభద్రుడు నలుని వైపు తిరిగాడు. నలుడు చేతులు జోడించి, ప్రభు, మీరు అడగకుండా నా అంతట నేను ముందుకు రావడం మంచిది కాదని కూర్చున్నాను. నా తండ్రి నాకు అన్ని విద్యలు నేర్పాడు, సేతువు నిర్మిస్తాను అనగానే రాముడు ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో వానరుడు దశ దిశలకు కదలి మహావృక్షాలు, గిరిశిఖరాలు, బండరాళ్ళు తేవడం మొదలుపెట్టారు. గగన వీధి నుంచి దానిలోకి చెట్ల కొమ్మలు విసురుతున్నారు. చెట్ల కొమ్మల మీద రాళ్లు వేస్తున్నారు. అక్కడ జలచరాలు బహుదూరాలకు పలాయనం చేస్తున్నాయి. మొదటి రోజున 14 యోజనాలు నిర్మించారు. 2వ నాడు 20 యోజనాలు, 3వ నాడు 21 యోజనం, 4వ నాడు 22 యోజనాలు, 5వ నాడు 23 యోజనాలు, మొత్తం 100 యోజనాలకు సరిపోయిన సేతువు నిర్మాణం సాగిపోయింది. ఆకాశ వీధిలో స్వాతిపథంలా సాగరంలో సేతువు శోభిస్తోంది. వంద యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు. గదాపాణియై విభీషణుడు రక్షకుడుగా ముందు సాగుతున్నాడు. ఆ వెనుక వానర భల్లూక సేనలు నడుస్తున్నాయి. ఆంజనేయుని భుజశివ మీద రాముడు, అంగదుని మూపురం మీద లక్ష్మణుడు చేరారు. క్రమంగా సేన సేనంతా అవ్వల ఒడ్డుకు దిగింది. సువేలాద్రి మీద దిగి రాముడు, తమ్ముడు, ఈ వనాలలో మధుర ఫలాలున్నాయి, మంచినీరు కూడా దొరుకుతోంది, ఇది సేనలకు విడిదికి యోగ్యమైనది అన్నాడు. మొత్తం వానర సైన్యమంతా దిగింది. లంకానగరానికి సాగరానికి మధ్య వానర సేన మరొక సముద్రంలా ఉంది. లంకలో యుద్ధవాద్యాలు మ్రోగుతున్నాయి, వానరుల సింహగర్జనలు రేగుతున్నాయి. లంకాపురి వాసులు కర్ణాలు బద్దలవుతాయేమోనని భయపడుతున్నారు. అంగదుడు, నీరుడు ఈ సేనా దేహానికి ఉరస్థర రక్షకులుగా ఉంటారు. ఋషభ గంధమాదనులు తమ బలాలతో పూర్వ పశ్చిమ పార్శ్వ రక్షకులుగా ఉంటారు. లక్ష్మణుడు, నేను శిరస్థానంలో ఉంటాను. సుషేణుడు, వేగదర్శి, జాంబవంతుడు కుక్షిని రక్షిస్తూ ఉంటాను. సుగ్రీవుడు జగన భాగంలో ఉండాలి అన్నాడు రాముడు. అంతే, సేనలు ఆ విధంగా తీర్చి నిలబడ్డాయి. యుద్ధభేరి మ్రోగించడానికి ముందు రాముడు అంగదుణ్ణి పిలిచి, నాయనా, రాజనీతిని అనుసరించి యుద్ధ ప్రారంభానికి ముందు ఒక్కమారు రాయబారం నడపడం అవసరం. వెళ్ళి రావణాసురుడితో చెప్పు, మర్యాదగా నా భార్యను తీసుకుని వచ్చి నాకు అప్పగించి అభయం వేడాడా బ్రతికిపోతాడు, లేదా ప్రాణాలు తీయడం తప్పదు అని చెప్పు. ఆ మాటను అలానే వినిపించాడు అంగదు. ఆగ్రహోదగ్రుడయ్యాడు రావణుడు. ఈ అంగదుణ్ణి సంహరించండి అని ఆజ్ఞాపించాడు. రాక్షసులు దగ్గరకు రాబోయే వరకు ఆగి ఒక్క ఊపులో 2 కాళ్లతో వాళ్ళని తన్నిపెట్టి 2 దూకులలో రాముని దగ్గరకు వచ్చి నిలబడి జరిగిన విషయం వివరించాడు. యుద్ధ సన్నాహాలు సాగించక తప్పలేదు. తెలతెలవారుతోంది. భేరీ భాంకారాలు, సైనికుల హుంకారాలు, హయహేషారవాలు, గజఘింకారాలు సాగుతున్నాయి. ఉత్తర ద్వారం నుండి రావణుని రథం రణరంగానికి వస్తోంది. ఎట్ట ఎదురుగా హనుమంతుడు నిలబడి ఉన్నాడు. చూశాడు రావణుడు. మారుతి, మీ రాజుగారు ఎంత గొప్పవాడయ్యా, నీలాంటి పసివాళ్లని నా వంటి మహాయోధుడి ముందు నిలబెట్టి మీ అందరి ప్రాణాలు బలి ఇచ్చి ఆయన వెనుదిరిగి పోదామనుకుంటున్నాడా? ప్రక్కకు తప్పుగో, మీ రాజుగారితో యుద్ధం సాగిస్తాను అంటుంటే హనుమంతుడు, రావణ, యుద్ధరంగానికి వచ్చావా, అధిక ప్రసంగాలు తీయడానికి వచ్చావా, బలాబలాలు తేల్చుకుందాం అని జబ్బ చరిచాడు. రావణుడు సంతోషంతో, ఓ వానర యోధుడా, చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఈనాటి వరకు నా ఎదురుగా నిలబడిన యోధుడెవడూ లేడు. దేవదానవ గరుడ గంధర్వగణాలన్నీ నేను వస్తున్నాయంటే పలాయనం చెత్తగించదలసిందే. అటువంటిది నువ్వు ఎదురుగా నిలబడ్డావు అంటే చాలా ఆనందంగా ఉంది, అలానే ఉండు అని ఆయుధాలు రథం మీద పెట్టాడు. రథం మించి కిందికి దిగాడు. వెన్ను మీద 2 చేతులు నిలబెట్టి, మారుతి, ఒక్కమారు ఇలా దగ్గరగా వచ్చి నీ శక్తి ఎంతటిదో చూస్తాను, నీ ముష్టితో నా గుండె మీద ఒక్క ఆఘాతం చెయ్యి అన్నాడు. హనుమంతులవారు పిడికిలి బిగించి వాడి గుండె మీద ఒక గుద్దు గుద్దాడు. గాలివానలో కొబ్బరి చుట్టులా ఊగిసలాడి రావణుడు పెదవులు తడుపుకుంటూ కన్నులు మెలబెలలాడించి 2 క్షణాలకు తేరుకుని, మారుతి, నీ శక్తి నాకు నచ్చిందయా, యుద్ధం చేద్దామన్నాడు. రావణ, నేను నీతో యుద్ధం చెయ్యను. అదేమయ్యా, యుద్ధం చేస్తానని ఇంతసేపు నిలబడ్డావే, నిజమే, కానీ నా పిడికిరి పోటు తిన్నవాడు మళ్ళీ మాట్లాడడానికి వీల్లేదు. నా దెబ్బతిని కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నాకంటే గొప్పవాడి, నాకంటే గొప్పవారితో నేను యుద్ధం చెయ్యను. పోనీ, నీ రథాన్ని మా రాజుగారు చూస్తాడు నీ సంగతి అని రావణుని విడిచిపెట్టాడు. రావణుని రథం ముందుకు సాగుతోంది. దారిలో అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు ఎందరెందరో ఎదుర్కొని కొంతసేపు పోరు సాగించారు. సంధ్యా సమయం అవుతుండగా తనకు ఎదురుగా వస్తున్న రావణుని రథాన్ని చూచి రామభద్రుడు ధనుస్సు సంధించి ఒక్క బాణాన్ని విడిచాడు. రావణుని కిరీటం నేల మీద పడింది. తెల్లబోయి చూస్తున్నాడు రావణుడు. అప్పుడు రామభద్రుడు మందస్మితంతో, లంకేశ్వర, ఉదయం నుంచి మా వానర యోధులతో పోరాటం సాగించి అలసిపోయినట్టున్నావు, హాయిగా ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయమేరా యుద్ధం సాగిద్దాం. అలసిన వారితో ఇక్ష్వాకువంశీయులు యుద్ధం చెయ్యరు. పోనీ రథాన్ని. రావణుడు తల వంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వీడెవడో సామాన్యుడిలా లేడు, వీడితో సాగేటువంటి యుద్ధంలో మన విద్యలు పనికిరావు అని ఇంద్రజాల మహేంద్రజాలతో యుద్ధం సాగించే తన పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపించాడు. వాడు వస్తూనే మనిషి కనిపించకుండా బాణాలు విడవడం మొదలుపెట్టాడు. ఎటు నుంచి బాణం వస్తున్నదో తెలియడంలే, ఎక్కడి నుంచి వీడిని కొట్టాలి అనేది అర్థం కావడంలే, కంటికి కనిపించిన బాణాలల్లా తునాతునియలు చేస్తున్నాడు రాముడు. కానీ విగ్రహం కనపడడం లేదు. సాయంకాలం వరకు అలా పోరు సాగాక ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని వేసి రామలక్ష్మణులను బంధించి హాయిగా ఇంటికి వెళ్ళిపోయి తండ్రితో చెప్పాడు, నాన్న వారిరువురు నేల కూలారు, నువ్వు సుఖంగా అశోకవనానికి వెళ్ళి సీతాదేవితో సుఖభోగాలు అనుభవించు. రావణుడు అశోకవనం వైపు వెడుతున్నాడు. ఇటు నాగాస్త్ర బంధితులయ్యారు రామలక్ష్మణులనే వార్త ముల్లోకాలలో వ్యాపించగానే గరుత్మంతుడు ఒక్కమారు అలా వెడుతూ రెక్క విసిరాడు. ఆ గరుత్మంతుని గరుడ చాలనంతో నాగాస్త్రం పట్టు వదిలేసింది. రామలక్ష్మణుడు లేచి కూర్చున్నారు. వానరుల హర్షధ్వానాలు మిన్నుముడుతున్నాయి. చూశాడు రావణుడు, హౌరా, నా కొడుకు యొక్క ఇంద్రజాలానికి కూడా లొంగని యుద్ధం సాగిస్తున్న వీరిని, నేను ఇంద్రజిత్తు కాదు, నా తమ్ముడు కుంభకర్ణుడే వీరిని హతమార్చాలి అనుకుని తమ్ముడిని నిద్ర లేపండి అన్నాడు. మహాయోధులు బయలుదేరి నిద్రిస్తున్న కుంభకర్ణుడి యొక్క గృహంలో ప్రవేశించారు. ఏనుగుల చేత తొక్కించారు, శూలాలు పెట్టి పొడిచారు, రామఢోళ్లు వాయించారు, నానాభీభత్సం చేశారు. చిట్ట చివరికి కుంభకర్ణుడు ఆవులిస్తూ లేచి, ఇరా, నాకు నిద్రాభంగం ఎందుకు కలిగించారు అనగానే, అయ్యా, మీ అన్నగారు కొలువు తీర్చి ఉన్నారు, రమ్మంటున్నారు. నిద్రలేస్తూనే కుంభకర్ణుడు సభాసదనానికి వచ్చాడు. వచ్చిన కుంభకర్ణుడిని చూస్తూనే రావణుడు, తమ్ముడు, నీకు జ్ఞాపకం ఉంది కదా, అలనాడు దండకారణ్యంలో ఉన్న రాముని భార్య జానకీదేవిని అపహరించి తెచ్చాను. దాని భర్త మరిది వానరసేనతో యుద్ధానికి వచ్చారు, వారి సంగతి చూసిరా అనగానే కుంభకర్ణుడు, అన్నయ్య, ఎంత పొరపాటు చేసావురా, నువ్వు సీతాదేవిని తెచ్చేటప్పుడే ముందు మాతో సంప్రదించి ఉండవలసింది, ఆ పని చెయ్యలేదు. పోని, ఎలా తెచ్చావు? రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో తీసుకొచ్చావు. అంటే రామలక్ష్మణులకు భయపడ్డావు. ఏనాడు నువ్వు శత్రువుకి భయపడ్డావో ఆనాడే మృతులలో లెక్క. సంవత్సరం క్రితం చచ్చిన నిన్ను చంపడానికి ఈవేళ రామలక్ష్మణులు వస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తీసుకువెళ్ళి మర్యాదగా ఆయన భార్యను ఆయనకు అప్పగించి శరణు వేడు అని కుంభకర్ణుడు చెబుతుంటే రావణుడు కన్నుల నిప్పులు కురుస్తూ, హోరి మూర్ఖుడా, ఇంతకాలము నిన్ను పోషించింది నీ దగ్గర నీతిని నేర్చుకోవడానిక, వెళ్ళి రామలక్ష్మణుల విషయం చూస్తావా, నీ విషయం నన్ను చూడమన్నావా అనగానే కుంభకర్ణుడు బొటబొట కన్నీరు విడుస్తూ, అన్నయ్య, ఇంతకాలం నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం చేస్తాను, వెడుతున్నాను, తిరిగి వచ్చానా రామలక్ష్మణుల శీర్షాలు రెండూ నా చేతులలో ఉంటాయి, లేదా లేదు అన్నాడు. రావణుడు స్వయంగా కవచం తొడిగి కుంభకర్ణుని యుద్ధరంగానికి పంపించాడు. యుద్ధరంగంలో కాలు పెట్టిన కుంభకర్ణుని చూస్తూనే వానర యోధులందరూ పలాయన మంత్రం పఠిస్తున్నారు. ఒక్కరూ వెనుదిరిగి చూడడం లేదు. సముద్రం వైపు పరుగు పరుగున పోతున్న సైన్యాలను చూసి విభీషణుడు, అంగదా, ఎక్కడికి వెడుతున్నారు మీ వారంతా అనగానే అంగదుడు చెప్పాడు, చూశావా ఆ విగ్రహాన్ని, ఆ విగ్రహాన్ని చూడడం చాలు మా వాళ్ళకి, ఇంక మళ్ళీ వెనక్కి తిరగరు వాడు. అప్పుడు అర్థమైంది విభీషణుడికి వీళ్ళు ఎందుకు భయపడ్డారు. కుంభకర్ణుని యొక్క విగ్రహం కనిపించగానే మొత్తం వానరులకు దాడ పుట్టింది. దీనికి ఒకటే ఉపాయం ఉన్నది, వాళ్ళందరినీ ఆపుచేయి అని, ఓ వానర యోధులారా, ప్రాణి ఎప్పుడైనా మరణించవలసిందే, ఇలా పలాయనం చేసి చావకూడదు, ఆగండి, అది రాక్షసుడు అనుకుంటున్నారు మీరు, కాదు, మా అన్నగారు తయారు చేసిన ఇనప బొమ్మ అది. ఆ విగ్రహాన్ని యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు, భయం కలిగినప్పుడు మా అన్నయ్య ప్రవేశపెడుతూ ఉంటాడు. దాన్ని చూడగానే శత్రువులు భయపడి పారిపోతూ ఉంటారు. అది రాక్షసుడు కాదు, మనిషి కాదు, నిర్భయంగా మీరు నిలబడి చూస్తూ ఉండండి హనుమా, ఒక తాళవృక్షం ఆ బొమ్మ మీద విసరబోయి, సుగ్రీవా ఒక బండరాళ్ల వర్షం కురిపించబోయి వాడి మీద అన్నాడు. హనుమంతుల వారు తాడి చెట్లు విసిరాడు. సుగ్రీవుడు బండరాళ్ల వాన కురిపిస్తున్నాడు. ఒంటి మీద ఈగ వారినట్టు లేదు కుంభకర్ణుడు. ఇంకా నిద్రమత్తు వదలలేదు, అలా చూస్తూనే ఉన్నాడు. వానర యోధులందరికీ సంతోషం కలిగింది. ఇంత బ్రహ్మాండమైన విగ్రహం మీద హాయిగా ఎక్కి ఆడుకుందామనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరుగుతున్నారు. తిరుగుతుండగా విభీషణుడు చెప్పాడు, ఓ వానర వీరులారా, ఆ విగ్రహం గాలి పీలుస్తుంది. అది గాలి పీల్చే మార్గంలో ఉన్నారో దాని కడుపులోకి వెళ్ళిపోతారు. అది గాలి వదులుతుంది, ఆ వదిలే మార్గంలో ఉన్నారో సముద్రంలోకి వెళ్ళిపోతారు. కనుక విగ్రహానికి ఎదురుగా వెళ్ళకండి, అటు నుంచి ఇటు నుంచి వెళ్ళి హాయిగా వీపు మీద ఎక్కి మీరు ఆడుకోండి అన్నాడు. వందలు వేలుగా వానర యోధులు అటు ఇటు కుంభకర్ణుడు చుట్టూరా చేరి మోకాళ్ల మీద నుంచి పర్వతాలెక్కినట్టుగా ఆ విగ్రహం మీదకి ఎక్కుతున్నారు. 200-300 మంది వీపు మీదకు చేరేసరికి ఒక నల్లి పాకినట్టో ఈగ వాలినట్టో అనిపించి కుంభకర్ణుడు చేత్తోటి ఇలా అంటున్నాడు. ఆ చేతి చరుపుకి వందలాది వానర వీరులు ఎండలో నల్లులు రాలినట్లు రాలిపోతున్నారు. చూస్తున్నాడు రాముడు చివర నిలబడి. ఎదురుగా సుగ్రీవుడు కనిపించాడు. కుంభకర్ణుడు అడిగాడు తన ప్రక్కనన్న మంత్రిని, ఒరి ఎవరితోరా మనం యుద్ధం చేయవలసింది? ఈ కనిపించే నల్లులతో బల్లులతోనా? వీళ్లలో ఒక్కడూ నా మోకాల దగ్గరికి వచ్చేవాడు కనపట్టలేదు, వీరితో యుద్ధం ఎలా అనగానే ప్రక్కనున్న మంత్రి అన్నాడు, ప్రభు, ఈ యోధులెవరూ మనతో పనికొచ్చేవారు కాదు. మీ ఎదురుగా కనిపిస్తున్నాడే ఆయన సుగ్రీవుడు, ఆయనతో యుద్ధం చేయాలి. లేదా ఆ వెనుకనే ఉన్నాడు లక్ష్మణస్వామి, ఆయన కాని లేదు, ఆయన వెనుకనే రామచంద్రుడు ఉన్నాడు. ఈ ముగ్గురులో ఎవరిని కొట్టినప్పటికీ యుద్ధం అయిపోతుంది అన్నారు అని అంటుండగా విన్న హనుమంతుడు ఒక్కసారి క్రింది నుంచి కాలు తొక్కి పైకి లేచాడు. చూశాడు కుంభకర్ణుడు. వీడెవడురా అని ప్రక్కవాడిని అడిగాడు. అయ్యా, ఈయనే మొన్న లంకానగరాన్ని నాశనం చేసి మన రాక్షస యోధులను సంహరించిన వాడు. అయితే వీడినే కొట్టేద్దామన్నాడు కుంభకర్ణుడు. స్వామి, కొట్టడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఆ సైన్యంలో వీడు చతుర్థ శ్రేణి వాడు. ఇటువంటి వారిని కొట్టడం తమకు కీర్తికరం కాదు అనగానే కుంభకర్ణుడు ఆలోచించి కొంతసేపు సుగ్రీవునితో పోరాడి ప్రొద్దు గురింకే వేళకు రామునికి ఎదురుగా వెళ్లడము, రాముడు ఒక్కొక్క బాణంతో వాని అవయవ సంధులు ఊడగొట్టి సూర్యాస్తమయం అవుతుండగా కుంభకర్ణుని శిరస్సును అంతరిక్షం నుంచి లేపి అంతఃపురం పైన ఆఖరి ప్రసాదం మీద కూర్చొని చూస్తున్న రావణుని పాదాల ముందు పడేటట్టు కొట్టాడు. తోడబుట్టిన తమ్ముని శిరస్సు పాదాల మీద పడడంతో రావణుడంతటి రాక్షసుడు విలవిల గోలుగోలున విలపించి విలపించి, మంత్రులారా, ఒక ఆడదాని కోసం తోడబుట్టిన తమ్ముణ్ణి కూడా బలి ఇచ్చుకున్న దౌర్భాగ్యుని, ఇంక నేను యుద్ధం మానేస్తున్నాను, మీరందరూ ఎవరి గృహాలకు వారు పండి అంటే చుట్టూ ఉన్న మంత్రులందరూ, ప్రభు, ఇటువంటి దైన్యం మీకు కలగకూడదు, మీ సోదరుణ్ణి వధించిన శత్రువుల మీద కసి తీర్చుకోవాలి కానీ ఇలా చేతులు ముడుచుకు కూర్చోకూడదు అని ఉత్సాహం కలిగించగా రావణుడు ఇంద్రజిత్తుని పిలిచి, నాయనా, జరిగిన దానికి ప్రతీకారం జరుపు అన్నాడు. ఇంద్రజిత్తు బయలుదేరి వస్తున్నాడు. రావణుడు ధైర్యం తెచ్చుకుని తన యోధులందరినీ యుద్ధ సన్నాహాలు సాగించమన్నాడు. నాడు సాగిన సంగ్రామంలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, ప్రహస్తుడు, మత్తుడు, ఉన్మత్తుడు, విరూపాక్షుడు, యూపాక్షుడు ఇలా మహాయోధులెందరో నేలకూలారు. ఇక ప్రయోజనం లేదని ఇంద్రజిత్తు రథారూఢుడై చతురంగ బలాలతో వచ్చాడు. అక్కడే అగ్నిని ప్రజ్వలింపజేసి మంత్రంతో ఆహుతులిస్తున్నాడు. ఎర్రని వస్త్రాలతో, నల్లని ఉక్కుతో చేసిన స్రవంతో ఆహుతులు అర్పిస్తూ నల్లని మేకను బలి ఇచ్చాడు. అగ్ని ప్రత్యక్షమై బ్రహ్మాస్త్రమిచ్చాడు. రాక్షస సేన ఇంద్రజిత్తును కీర్తిస్తూ సాగుతోంది. వస్తూనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆర్తనాదాలతో వానర యోధులందరూ నేలకూరుతున్నారు. ఇంద్రజిత్తును నిరోధించడానికి ఎవరూ ప్రయత్నించలేకపోయారు. కొందరి కన్నులు పోయాయి, కొందరు ముక్కులూడిపోయాయి, కొందరు చెవులు తెగాయి, కాళ్ళు విరిగాయి, చేతులు లేకుండా పోయాయి. ఆ బాణం సోకని సైనికుడు లేడు. రామలక్ష్మణులతో సహా అందరూ దాన్ని మన్నించక తప్పనిసరి పరిస్థితులలో పడి ఉన్నారు. శత్రువులందరూ మూర్చపోయినట్టు గమనించి ఇంద్రజిత్తు సింహనాదం చేస్తూ అంతఃపురం వైపు సాగాడు. ఈ అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు హనుమంతుడు.